దేవుని వాక్యం వదుకుందాం. 139వ కీర్తన, 139వ కీర్తన 7వ వచనం నుంచి 12వ వచనాలు చదువుకుందాం. 139వ కీర్తన 7వ వచనం నుంచి 12వ వచనాలు చదువుకుందాం. నీ ఆత్మయుద్ధం నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకి నేను పాతాల మందు పండుకున్నాను, నువ్వు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతములో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకున్నాను. ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోను, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నది. ప్రార్థన చేసుకుందా. చదువుబడ్డ లేఖన భాగం నుంచి ఆత్మదేవుడు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకే ప్రార్థిద్దాం. తలలు వంచండి, ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవ, మహిమ కలిగిన రాజ, ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన సర్వోన్నతమైన మీ నామమును స్తుతిస్తూ ఉన్నా. ఈ దినానికి అధిపతి మీరు అని, ఈ దినమును బట్టి 11వ తేదీని బట్టి మీకు స్తోత్రాలు. మా అందరి జీవానికి ఆధారమైన దేవుడు అని ప్రభు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీరిచ్చిన పరిశుద్ధ లేఖనాలను బట్టి మీకు స్తోత్రాలు. కలిసి మేమంతా ప్రభు మీలో ఎదగడానికి మీరు మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి, ఎస్ఎఫ్జే పరిచయను బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి ఇరుకులో విశాలతను కలుగు చేసి ప్రభు ద్వారాలు తెరిచి నడిపిస్తూ ఉన్న మీ ఆశ్చర్యకరమైన కృపకై, మీ బాహుబలానికై స్తోత్రాలు. మీరు ఏమై ఉన్నారో మీ స్వరూప స్వభావాలను అర్థం చేసుకోవడానికి నీ వాక్యపు వెలుగులో మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మరొకసారి ఉదయకాలం వచ్చిన ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వారిని బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభువా, మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న ఏపీ ఫార్మా సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఆశ్చర్యకరంగా ఫార్మా సహవాసాన్ని విస్తరింపచేసి తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో ఫార్మా కంపెనీల మీద మీరు కనికరపడ్డందుకు కూడా మీకు వందనారు. ఈ బృందాన్ని మీరు బలపరిచి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువాకి స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని చేతులకు అప్పగించుకుంటూ వాక్య ధ్యాన సమయాన్ని ప్రార్థనా విజ్ఞాపన సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లారా, అందరికీ ఉదయకాలపు బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనం కొన్ని వారాలుగా బుధవారం ఉదయకాలపు ఆరాధనలో భాగంగా దేవుని గుణలక్షణాలను ధ్యానం చేస్తా ఉన్నాం. లాస్ట్ వీక్ మనం స్టడీ చేసిన అంశం గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్, దేవుడు సర్వశక్తిమంతుడు, గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్ అన్న అంశాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుడు సర్వశక్తిమంతుడు అన్నదాన్ని అర్థం చేసుకోవడానికి మూడు భాగాలుగా స్టడీ చేస్తూ వచ్చాం. ఒకటి, ఆయన తన చిత్తం, తన ఇష్టం, ఏమనుకున్నాడో దాని అంతటిని నెరవేర్చుకునే శక్తి కలిగిన దేవుడు. రెండు, ఆయన ప్రతి కార్యాన్ని చేయగలిగిన దేవుడు. మూడు, ఆయన ఉద్దేశాలు ఏవి రద్దు కావు, ఆయన అనుకున్నవన్నీ జరుగు తీరుతాయి అన్న విషయాలు ఆయన ఓమ్నిపొటెంట్ నేచర్ ని, ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తము, ఆయన కార్యాల దగ్గర చూడగలుగుతాం. రెండవ భాగంగా ఆయన సర్వశక్తిని సృష్టిలో చూడగలుగుతున్నాము. ఈ క్రియేషన్ చూసినప్పుడు ఆయన ఎంత శక్తివంతుడో మనకు అర్థమవుతుంది. సృష్టి చేయడం మాత్రమే కాకుండా ఈ సృష్టి అంతటినీ నడిపిస్తున్న దేవుడు, దీని సీజన్స్ కాలాలని ఆయనే రప్పిస్తూ ఉన్నాడు. నక్షత్రాలను, నక్షత్ర మండలాలను, మనం నివసిస్తున్న భూమిని కక్షల్లో ఉంచాడు, శూన్యంలో అందించి నడిపిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని చూడగలుగుతాం. ఎంత సృష్టిని చేసినా, ఎంత సృష్టి అంతటిని రోజు నడిపిస్తూ ఉన్నా ఆయన అలసిపోడు, సొమ్మసిల్లడు అన్న విషయాన్ని చూడగలుగుతాం. అట్లాగే మనం ఏదైతే చూస్తున్నామో ఇంతే దేవుడు చేయగలుగుతాడు, దేవుని కెపాసిటీ ఇంతే అని కాకుండా మన ఊహలకు మించిన కార్యాలు కూడా చేయడానికి సమర్థుడు, రాళ్ల వలన కూడా పిల్లను పుట్టిస్తాను అన్నాడు. లాస్ట్ వీక్ మనం స్టడీ చేసిన అంశం, దేవుని సర్వశక్తిని మనిషిని చూసినప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాం. మన సృష్టి అద్భుతంగా మనం నిర్మించబడ్డాము. అట్లాగే మన మరణం ఆయన స్వాధీనంలో ఉంది, మన జననం ఆయన స్వాధీనంలో ఉంది. మనుషులు మార్పు చెందటం, అట్లాగే పరిస్థితులు, మనుషుల జీవితాలు జరుగుతున్న సంభవాలు, సర్కమ్స్టెన్సెస్, యోసేఫ్ జీవితంలో పరిస్థితులు, దానియేలు జీవితంలో పరిస్థితుల మీద గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్, ఆయన చేయడానికి సమర్థుడు అన్న విషయాన్ని చూడగలుగుతాం. మనం నమ్మిన వారిని కాపాడడానికి సమర్థుడు. రిజరెక్షన్ దగ్గర కూడా మృతులను సజీవులుగా లేవనెత్తడానికి ఆయన సమర్థుడు. ఇంకా దేవదూతల మీద, ఆయన సాతాను మీద, పాతాల మీద, పరలోకం మీద, మనం ఎక్కడ ఏ పాయింట్ లో చూసినా ఒప్పుకోదగ్గ దేవుని నేచర్ ఏంటంటే, ఎస్ ఈజ్ ఓమ్నిపొటెంట్, ఇది చేయలేడు, ఇది మాత్రమే చేస్తాడు, ఇంతవరకే చేస్తాడు, ఎంతకు మించి ఆయన చేయలేడు. ఒక ప్రాంతానికే పరిమితం, ఒక దేశానికే పరిమితం, ఒక కులానికే పరిమితం, ఒక మతానికే పరిమితం అని ఆయనకి హద్దులు, బౌండరీస్ నియమించడం ఎవరి వల్ల కాదు అన్న విషయాలు స్టడీ చేస్తూ వచ్చాం. 10 దేవుని యొక్క గుణ లక్షణాలు 10 అధ్యయనం చేస్తూ వచ్చాం. 11వ గుణ లక్షణాన్ని మనం అందరం కలిసి ధ్యానం చేద్దాం. నోట్స్ రాసుకోవాల్సిందిగా కూడా జ్ఞాపకం చేస్తున్నా. 11వ గుణ లక్షణము, గాడ్ ఈజ్ ఓమ్నీ ప్రెజెంట్. గాడ్ ఈజ్ ఓమ్నీ ప్రెజెంట్, సర్వ వ్యాపి అయిన దేవుడు. చదివిన వాక్యంలో కీర్తనాకారుడు ఎట్లాగైనా ఆరాధిస్తున్నాడంటే 139వ కీర్తన 7వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, నీ ఆత్మ యుద్ధం నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. ఇక్కడ ఆయన లేడు, ఈ ప్లేస్ లో ఆయన ఉండడు, ఈ ప్లేస్ వరకే ఆయన ఉంటాడు. ఆక్సిజన్ మనం భూ వాతావరణంలో సుమారు 100 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది, తర్వాత ఆక్సిజన్ ఉండదు అని మనం ఎరుగుదు. అన్నిటికీ లిమిటేషన్స్ ఉన్నాయి. ఏదైనా భూమి పరిమాణం ఎంత, సూర్యుని పరిమాణం ఎంత, మనం ఏదైనా కొలవచ్చు, ఎంత అని. కానీ జీవము కలిగిన దేవుడు, ఆయన నేచర్ ఏదంటే హీఈస్ ఓమ్ని ప్రెజెంట్, సర్వ వ్యాపి అయిన దేవుడు, సర్వాంతర్యామి కాదు. మనం సర్వాంతర్యామి అన్న మాట దగ్గర ప్యాంథిజం అంటారు, అంటే అన్నిట్లోనూ దేవుడు ఉంటాడు, అన్నింట్లోనూ దేవుడు ఉంటాడు అన్న ఆ మాట దగ్గర అన్నిటినీ దైవముగా భావించి ఆరాధిస్తా ఉన్నారు. జంతువుల్లోను, మొక్కల్లోను, పక్షుల్లోను, అన్నింట్లోనూ దేవుడు ఉంటాడు, సర్వాంతర్యామి. ఓమ్ని ప్రజెంట్ అంటే సర్వాంతర్యామి అన్నిట్లో ఉంటాడని కాదు, అన్ని చోట్ల ఉండగలడు, కానీ దేన్ని కూడా దైవంగా ఆరాధించడానికి ఒప్పుకోడు. పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ అందే గాని దేని రూపాన్ని చేసుకోకూడదు, సాగిల పడకూడదు, పూజింపకూడదు. వాటిలో దేవుడు లేడా? లేడు. అవి దేవుడు కాదు, వాటిలో దేవుడు లేడు. అలాగని చెప్పి దేవుని కంట్రోల్లో అవి లేవా? ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, మేఘాలు, వర్షము, సముద్రము, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్, అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గాడ్. ఆయనే చేశాడు, ఆయనే నడిపిస్తున్నాడు. ఆయన తత్వం, ఆయన స్వభావం నేచర్లో ఉంది. కాబట్టి ఎంత గొప్ప దేవుడు, అంతా ఉండగలిగిన దేవుడు, అన్ని చోట్ల చూడగలిగిన దేవుడు, ఆయన చేతిలో నుంచి దూరంగా ఎక్కడికి పారిపోయేది? లూకా సువార్త 15వ అధ్యాయంలో పురాడుగులు సన్ ప్రారంభం చదువుతాం. తప్పిపోయిన కుమారుడు, వాడు తండ్రికి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి ఆస్తి అమ్మేసుకొని జలసాగు చేయడానికి వెళ్ళిపోయాడు. దేవుడు తండ్రి ఆ కుమారుడు కోసం చూస్తున్నాడు అని మనం చదువుతాం. నిజంగా తండ్రి కుమారుల దగ్గర ఇంట్లో వెళ్ళిపోతే నాన్నకు తెలియదు, దూరంగా వెళ్ళిపోతే నాన్నకు తెలియదు. అది హ్యూమన్ లిమిటేషన్స్. కానీ దేవుడికి తెలియంది ఏంటి? 139వ కీర్తనలో కీర్తనాకారుడు ఎట్లాంటి స్పృహతో ఆరాధిస్తా ఉన్నాడో అర్థమైతే, అట్లాంటి స్పృహతోటే మనం ఉంటాం. నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, గుడి గోడల మధ్య దేవుడు ఉంటాడు అని కాదు, గుడి గోడల మధ్య అతి పరిశుద్ధ స్థలంలో దేవాలయంలో మాత్రమే దేవుడు ఉంటాడు. ఆ గుడి గోడలు దాటి దేవుడు బయటికి రాలేడు. ఎంత నారో మైండ్తో దేవుణ్ణి మనం ఆలోచిస్తూ ఉన్నాము, వాక్యం సరిదిద్దుతూ ఉంది. హీ ఓన్లీ ప్రజెంట్ గాడ్. సర్వ వ్యాప్తి అయిన దేవుడు, భూమి ఆకాశాలు, పరమాకాశాల్లో కూడా ఉన్న దేవుడు. ఇక్కడ 139వ కీర్తనలో కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనకి అర్థం కావాలి. అందులో 8వ వచనంలో ఏమంటాడంటే, నేను ఆకాశమునికి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు అన్నాడు. ఆకాశమునికి ఎక్కినా నువ్వు అక్కడున్నావు. ఈ ఎంత ఆకాశం ఎంత అండి కొలవడానికి? ఆకాశాన్ని కొలవడం ఎవరి వల్ల అవుతుంది? శ్రీశాల ఆకాశంలో భూగోళం, సూర్యుడు, నక్షత్రాలు, మెటీరియల్ మ్యాటర్ 10% ఉంది, విజిబుల్ మ్యాటర్ 10% ఉంది, ఇన్విజిబుల్ మ్యాటర్ 90% ఉంది. ఆకాశపు అంచు తెలియదు, ఆకాశ వైశాల్యం తెలియదు మనకి. బైబిల్ గ్రంథం అంటుంది, అయ్యా ఆకాశానికి ఎక్కినా నువ్వు అక్కడున్నావు. ఈ స్పేస్ అంతట్లోనూ ఉండదగిన దేవుడు ఆయన. 9వ వచనంలో ఏమంటాడంటే, నేను 8వ వచనం 2వ భాగం, పాతాలు అంటే హైట్, టాప్ మోస్ట్ హైట్ లో కూడా దేవుడు ఉంటాడు. పాతాలు ద డీపెస్ట్ డెప్త్ లో కూడా ఆయన ఉంటాడు. 9వ వచనం, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతంలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. ఎంత స్పీడ్గా పారిపోదామనుకున్నా నా స్పీడు నీ స్పీడ్ దగ్గర ఏ పాటిది? వేకువ రెక్కలు కట్టుకొని ఎగిరిపోదాం అనుకున్నా అక్కడ కూడా నువ్వు నన్ను పట్టుకుంటావు. స్పేస్ అంతట్లో ఉండడానికి సముద్రుడు, కాంతి సంవత్సరాల స్పీడ్ కంటే కూడా ఆయన వేగవంతమైన దేవుడు. 12వ వచనం, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటి వెలుగు నీకు ఏకరీతిగా ఉన్నవి. ఎంత ఆశ్చర్యకరము! చిమ్మ చీకటి ఆయనకి కనబడదు అని కాదు, చిమ్మ చీకటి ఆయనకి చీకటి అని కాదు. కావున ప్రియులారా, మనం దేవుడు ఓమ్ని ప్రజెంట్ అన్న ఈ నేచర్ దగ్గర, ఈ స్వభావం దగ్గర, నీ ఏకాంతంలో దేవుడు చూడడానికి సమర్థుడు. నీ అంతరంగం ఇక్కడ 139వ కీర్తనలో ప్రారంభ వచనాలు ఇలా అంటాడు కీర్తనక, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు. తర్వాత మాట, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడక నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నీ నీకు బాగుగా నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీవు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు, నాకు అందదు. ముఖాన్ని చూసి మంచోడో కాదో చెప్పడం చాలా కష్టం. మనసులోకి తొంగి ఎవరు చూడగలరు? బైబిల్ అంటుంది ఆయన మనసులో తొంగి చూడగలడు, అంతరంగాన్ని పరిశోధించి తెలుసుకొనదగిన దేవుడు. హృదయ మనుషుని హృదయాంతరంగం లోతైన నుయ్యి లాంటిదైనా ఆయనకి తెలియదని కాదు. ఈ నేచర్ దగ్గర దేవుణ్ణి గుడిగోడలకో, దేవుణ్ణి కొండలకో పర్వతాలకో, దేవుణ్ణి పరిశుద్ధ యెరూషలేముకో పరిశుద్ధ పట్టణాలకో పరిమితం చేయక ఆయన సర్వ వ్యాపి. నా ఏకాంతంలో, నా పడక గదిలో, నా తలంపుల్లో, నా ఊహల్లో ఆయన ఊహలను ఆయన చూడగలిగిన దేవుడు, ఆయన గ్రహించగలిగిన దేవుడు అన్న స్పృహ మనల్ని ఎప్పుడు ఆయనతో కనెక్ట్ అవ్వడానికి, ఎప్పుడు ఆయనకు లోబడి జీవించడానికి ఎంతైనా మనకి అవసరం, ఎంతైనా మనకు అవసరం. ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథపు వెలుగులో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు, కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఆయన ఓమ్ని ప్రజెంట్ నేచర్ని ఎట్లా చెప్తున్నాయో అర్థం చేసుకోవడానికి మరి కొన్ని లేఖనాలను మనం స్టడీ చేయాలి. ద్వితీయోపదేశ కాండము 4:39 అని చదివితే, కాబట్టి పైనున్న ఆకాశమందును కిందున్న భూమి యందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకానికి తెచ్చుకో అంటాడు. భారతదేశంలో దేవుళ్ళు గృహాలకు పరిమితం అయ్యారు, ఇలవేల్పులు అయ్యారు. దేవుళ్ళు గ్రామాలకు పరిమితం అయ్యారు, గ్రామదేవతలు అయ్యారు. దేవుళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఫేమస్, కొన్ని ప్రాంతాల్లో ఆ దేవుళ్ళు ఫేమస్ కాదు. మనం అతి దేవతాభక్తి గల సమాజంలో ఉన్నాం కాబట్టి మంచి అంతా దేవుడే, చెడు అంతా దెయ్యమే, మేలు చేసే ప్రతీది దేవుడే, కీడు చేసే ప్రతీది దెయ్యమే. బైబిల్ అట్లా చెప్పదు, బైబిల్ అట్లా చెప్పదు. దేవుడు కంటూ ట్రూ ఐడెంటిటీ ఉంది, ఆ ట్రూ ఐడెంటిటీ ఉంది. ఆ ట్రూ ఐడెంటిటీ ఉన్న దేవుడు దాన్ని వేరే వాళ్ళకి ఇస్తే ఒప్పుకోను అంటాడు. ఆకాశం ఉందైనా ఆయనే.
నా వాయిస్ ఆగిందన్న,
సారీ లైన్ కట్ అయింది. కాబట్టి సువిశాల ఆకాశమంత, సర్వ భూలోకమంత, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు అని కాదు, ఒకే ఒక్క దేవుడు, ఆయన అంతటా ఉండగలిగిన దేవుడు, సర్వలోకానికి ఆయన ఒక్కడే దేవుడు. ఈ ఓమ్ని ప్రజెంట్ నేచర్ని బాగా అర్థం చేసుకోవడానికి రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట మనం అర్థం చేసుకోవాలి, చదవాలి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇలా అంటాడు, పంతొమ్మిదో వచనం. ఎందుకనగా దేవుని గురించి తెలియ సత్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉంది, దేవుడు అది వారికి విషదపరిచారు. దేవుడు 20 ఆయన అదృశ్య లక్షణ దేవుని నేచరేదంటే హీ ఇన్విజిబుల్ గాడ్, మన కన్ను ఆయనను చూడలేదు, మన నేత్రాలతో ఆయన చూడలేము. తిమోతి పత్రికలో అయితే సమీపింపరాని తేజస్సులో ఆయన వశిస్తూ ఉన్నాడు, ఎవడును ఆయనను చూడలేదు చూడలేరు. అలాగని చెప్పి దేవుడు మనం చూడలేము, మరి ఎట్లాగా ఆయన అర్థం చేసుకునేది? 19:20 ఆ అదృశ్య దేవుడు అనంతుడైన దేవుడు మనుషులకు అందుబాటులో ఉన్నాడు. ఎట్లా అందుబాటులో ఉన్నాడు? 20 ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తి, ఎవర్ లాస్టింగ్ పవర్, నిత్య శక్తి, ఆ దేవత్వము, డివినిటీ, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడ్డ వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుక్తులై ఉన్నారు. సూర్యుడిని చూస్తే నిజంగా ఎంత గొప్ప దేవుడు, చంద్రుణ్ణి, భూమిని, మేఘాలను, వర్షాలను, చిన్న ప్రాణిని, సూక్ష్మంలోను స్థూలంలోను ఆయన అన్నింటిలోనూ ఎంత అద్భుతమైన సృష్టి చేశాడు. అట్లాగని చెప్పి వాటిని చూసి ఆయన ఆరాధించాలి, ఆ వాటిని దేవుడిగా భావించి ఆరాధించరాదు. తిడుతున్నాడు కింద 22 వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చేది. మేలు కలుగుతున్న ప్రతిదాన్ని దేవుడిగా దేవతగా భావించి దేవుణ్ణి కించపరిచారు. ఆయన మహిమపరచలేదు, ఆయన మహిమపరచలేదు, ఆయన కోపం పుట్టిస్తున్నారు అని వాక్యం మాట్లాడుతూ ఉంది. 25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చేశారు, నిజ దేవుడు కాకుండా దేవుడు కాని వాటికి దేవత్వాన్ని ఆపాదిస్తూ ఉన్నారు, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. సృష్టికర్తను పక్కన పెట్టి, క్రియేటర్ను పక్కన పెట్టి, క్రియేషన్ దగ్గరే మనుషులు సాగిలు పడటం దేవుడికి ఎంత మాత్రం నచ్చనది, కోపం పుట్టించేది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి పైన ఆకాశమందును క్రింద భూమి యందును యెహోవాయే దేవుడు, ద్వితీయోపదేశకుడు 4:39 మరి యొక్క దేవుడు లేడని నేడుని విరిగి జ్ఞాపకాన్ని తెచ్చుకో. ఇంకొక దేవుడు లేడు, అద్వితీయ దేవుడు, ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు, ఆయనకి సాటి అయిన దేవుడు ఇంకొకడు లేరు, ఆయనకు ఆయనే సాటి. దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక అన్యస్త్రీ రాహాబు యూదుల దేవుడి కోసం విని, అప్పటికీ ప్రతి సివిలైజేషన్ లో మతాలు ఉన్నాయి, పుట్టుకొచ్చాయి, దేవతలు పుట్టుకొచ్చారు. కానీ ఈ వేరే విశ్వాసంలో ఉన్న ఈ స్త్రీ ఏమని మాట్లాడుతుందో, ఈ కనాను ప్రాంతాన్ని యుద్ధంలో గెలుచుకోవడానికి యెహోషువా బృందం పంపబడ్డప్పుడు వేగులు వారిని దాచిన తర్వాత వారిని ఉద్దేశించి రాహాబు మాట్లాడుతూ ఉంది. యెహోషువా గ్రంథము 2:11 చదువుదాం. రెండు పదకొండు మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. ఆయన పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. కాబట్టి ఒక ప్రాంతానికి పరిమితం కాడు, ఒక జాతికి పరిమితం కాడు, ఒక తెగకు పరిమితం కాడు. ఈవెన్ బైబిల్ ప్రారంభంలో ఇశ్రాయేలు జాతిని అబ్రహామును బట్టి, అబ్రహాము సంతానాన్ని, ఇశ్రాయేలు జాతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని చదువుతున్నా. మిగతా వాళ్ళందరి పట్ల దేవుడు ఆ పట్టింపు లేకుండా ఉన్నాడు అని కాదు. కాదు, ఒక పక్క ఇస్రాయేలీలు అబ్రహాము సంతానం, రెండో పక్క ఇస్మాయేలీలు హాగర్ అబ్రహాముకి ఆగరి పుట్టిన సంతానము. అట్లాగే అన్య దేశాలు, మనం పాత నిబంధన గ్రంథంలోనే యోనా గ్రంథాన్ని చదివినప్పుడు నినివే పట్టణానికి ఆయన యోనాను పంపించాడు. నినివే పట్టణం నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నినివే పట్టణానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఐగుప్తులోకి మోషేను పంపించాడు. ఐగుప్తులోకి ఇస్రాయేల్ ప్రజలను పంపించాడు. ఐగుప్తు ఆ రోజు సివిలైజ్డ్ వెల్ సివిలైజ్డ్ నేషన్, అట్లాంటి ప్రాంతంలోకి దేవుడు పంపించాడు. ఆయన ఒక ప్రజను ప్రామాణికంగా చూపించి వారి ద్వారా లోకానికి తాను బయలుపరుచుకోవాలనుకున్నాడు. కానీ అది నుంచి కూడా మనం చూస్తున్న మాట ఆయన అందరికీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు కొరకు అపొస్తల కార్యాల గ్రంథంలో మనం చదివే మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి ఆకాశమందు గాని భూమి ఎందు గాని ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే దేవుడు. కాబట్టి మొదటి మాట మనం గాడ్ ఈజ్ ఓమ్ని ప్రజెంట్ అన్న ఈ అంశం దగ్గర మొదటి మాట ఏంటంటే, దేవుడు ఆకాశమందును భూమి ఎందును ఏ స్థలములోనైనా ఏకకాలంలో ఉండడానికి సమర్థుడు అని మనం ఎరగాలి. సామెతల గ్రంథం 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. యెహోవా కన్నులు, ఆయన కంటి కనబడిన సృష్టము, ఆయన చూడలేని ప్రాంతం, ఆయన సమీపించలేని ప్రాంతం ఏవీ లేవు. యెషయా గ్రంథం 66:1 అంటుంది, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది? మీరు నాకు ఇల్లు కడతారా, గుడి కడతారా, మందిరం కడతారా, అందులో నన్ను పెడతారా? నేను ఏమనుకున్నారు, మీరు 6 అడుగులు ఎత్తుంటే నేను 6 అడుగుల కంటే తక్కువ అని మీరు అనుకుంటున్నారు. నా సైజు చెప్తున్నాను, ఆ మెజర్మెంట్కి తగ్గట్టుగా మీరు ఆలోచించండి. ఆకాశం నా సింహాసనం, ఈ గొప్ప ఆకాశం మీద ఆయన ఆసీనుడు అయితే సరిపోద్దట. భూమి పాదపీఠము అన్నాడు. ఈ గొప్ప భూగోళం ఆయన స్టూల్ అట, పాదం పెట్టుకునేది, అది ఆయన సైజు. సర్వవ్యాపి అయిన దేవుడు భూమి ఆకాశాల అంధంతటను ఉండగల దేవుడు, ప్రతి స్థలాన్ని చూస్తున్న దేవుడు, ప్రతి వాటిలో ఉన్నాడు అని కాదు, ప్రతి వాటిలో కూడా దేవుని నేచర్ ఆయన చేశాడు. కాబట్టి ఆయన నిత్యశక్తి ధ్యావత్వం ఉన్నది. ఆ నిత్యశక్తి ధ్యావత్వాన్ని చూసి క్రియేటర్ని ఆరాధించాలి తప్ప క్రియేషన్ దగ్గర అయిపోవటం మానవ సమాజానికి మేలు కాదు అని వాక్యం మాట్లాడుతూ ఉంది. రెండవ మాట దేవుడు ఎవరో కూడా ఆయనకి మరుగుగా ఉండలేరు. దేవుడు అంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే, మనం 850 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారు. భూమి పుట్టిన మొదలుకొని ప్రతి తరంలో కోట్ల మంది ప్రజలు పుట్టారు చచ్చిపోయారు. మనం గాడ్ ఈజ్ హోమ్ని పొటెంట్ అన్న లాస్ట్ సిరీస్ లో ఫింగర్ ప్రింట్ కోసం మాట్లాడుకున్నాం. యోగు గ్రంథం 37:5 ప్రతి మనిషిని చేతికి ముద్ర వేశాడు, ప్రతి మనిషికి ఇండివిజువల్ ఐడెంటిటీ ఇచ్చాడు. ఫింగర్ ప్రింట్స్ టాలీ కావు, డిఎన్ఏ టాలీ కాదు, ఐరిస్ టాలీ కాదు. ఇంకా చిత్రం ఏంటంటే, ప్రతి ఒక్కరి తల వెంట్రుకలు లెక్క పెట్టాను అన్నాడు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కే అన్నాడు. జీవితకాల దినాలన్నీ లెక్కే, నియమించబడ్డ మనుషులు. ఎంత ఆశ్చర్యమో, దేవుడికి మరుగుగా కనబడకుండా యుఎస్ ఆర్మీకి కనబడకుండా సద్దాం హుస్సేన్ చాలా కాలం అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. వాళ్ళు ఎంతవరకు చూడగలరు, వాళ్ళ కన్ను ఎంతవరకు చూడగలదు, లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఆమోస గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదవాలి. ఆమోస గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే వాక్యమంతో మాట్లాడుతున్నమాట. ఆమోస గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం పేజ్ నెంబర్ 759. వారు పాతాళములో జొచ్చిపోయినను అచ్చడు నుండి నీ హస్తము వారిని బయటకు లాగును, ఆకాశమునికి ఎక్కిపోయినను అచ్చటించి వారిని దింపి తెచ్చేదను, వారి కర్మేలు పర్వత శిఖరమును దాగినను నేను వారిని వెదకి పట్టి అచ్చటించి తీసుకుని వచ్చేదను, నా కనులకు కనబడకుండా వారు సముద్రంలో మునిగినను అచ్చట సర్పమునకు నేను ఆజ్ఞ ఇత్తును, అది వారిని కరచును. అంత ఆశ్చర్యకరంగా శత్రువుల కొరకు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికి పారిపోతారు? ఎక్కడికి పారిపోయినా పట్టి ఈడ్చుకొస్తాను, పాతాళానికి పోయినా పట్టి ఈడ్చుకొస్తాను, ఆకాశానికి ఎక్కిపోదాం అనుకున్నా దింపి తీసుకొస్తాను, పర్వతం మీదకి వెళ్ళినా తీసుకొస్తాను, సముద్ర అగాధంలోకి వెళ్ళినా సర్పానికి ఆజ్ఞాపిస్తాను అన్నాడు. సర్పానికి ఆజ్ఞాపిస్తాడు అన్న మాట దగ్గర నేను ఆశ్చర్యపడ్డాను. జనరల్గా మేము సిఐడిలో పనిచేసేది ఇంటర్పోల్లో పనిచేస్తాం, అంటే ఫారిన్ కంట్రీలో ఇన్వెస్టిగేషన్ చేయాలి. బతిమాలుకోవాలి, ఇండియా బతిమాలుకోవాలి, వాళ్ళ మనలు బతిమాలుకోవాలి, మీరు మాకేమైనా హెల్ప్ చేస్తారని. ఈయన పాతాళంలో సర్పాన్ని రిక్వెస్ట్ చేసే దేవుడు కాదు, ఆజ్ఞాపిస్తాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మాట్లాడతాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవి ఎక్కు, లిజన్ మీ అన్నాడు, లుక్ ఎట్ మీ అన్నాడు, విను. గజ 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 వణుకుతూ సర్వలోకము సర్వలోకనాథుడైన దేవుడు ముందు సాగిలి పడుతుంది. నా 148వ కీర్తనలో సూర్య చంద్ర నక్షత్రాలారా మీరందరూ ఆయన సన్నతించండి, మీరందరూ ఆయన సన్నతించండి. కావున ప్రిలరా, ఎవరూ కూడా ఆయనకి మరుగుగా ఉండడానికి ఎవరి వల్ల కాదు. యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనాన్ని చదివితే, యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనాన్ని చదివితే, నేను సమీపమునందు దేవుడను మాత్రమేనా, దూరముగా ఉండు దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలాలలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల ఎందంతటి నున్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు. ఆయన సమీపముగాను ఉండగలడు, దూరముగాను ఉండగలడు. ఆయన సూక్ష్మములో ఉండగలడు, స్థూలంలో ఉండగలడు. ఆయన మనిషిని అంతరంగానే చూడగలడు, ఆయన ఇన్నర్ పార్ట్స్ చూడగలడు, ఎక్స్టర్నల్గా సర్వ ఆకాశంని ఆయన చూసి నడిపిస్తున్న దేవుడు. ఆయన మాట్లాడుతున్నాడు, నేను నాకు కనబడకుండా రహస్య స్థలాలలో దాగగలవాడు ఎవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశాల ఎందంతటా ఉండు దేవుడను కానా? రెండవ మాట, దేవునికి మరుగుగా ఉండటం, కనబడకుండా ఉండటం, తప్పించుకొని తిరగటం. ఆయన దగ్గరికి వెళ్తే అది చేయొద్దు, ఇది చేయొద్దు, పరిశుద్ధంగా ఉండాలి, పాపం చేయొద్దు అని అంటారు కాబట్టి, నేను తాగుడు మానేసుకోవాలి, సిగరెట్ మానేసుకోవాలి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తలేదు. ఆయన దగ్గరికి వెళ్లకుండా ఎక్కడికి పోతావు? ఆయన కనబడకుండా ఎక్కడ దాకుంటావు? ఆయన తెలియకుండా ఏం చేయగలుగుతావు? ఆయన భూమి ఆకాశాలు ఎన్నంతటా ఏకకాలంలో ఉండే దేవుడు. గాడ్ ఈజ్ ఓమ్నిప్రెసెంట్. రెండో మాట, ఆయన అందరిని ఎరిగిన దేవుడు. ఆయనకి కనబడకుండా ఏ నరుడు లేడు, అందరిని ఆయన ఎరిగి ఉన్నాడు. అందరి తల వెంట్రుకలు కూడా ఆయనకు లెక్కే. 10,000 మందిలో 10,000,000 మందిలో ఇండివిజువల్గా ఒక్కొక్కరిని ఎరిగిన దేవుడు. చాలాసార్లు మాట మాట్లాడతాం, మనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అందరికీ తెలుసు, కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి మనం తెలుసా అంటే తెలీదు. ఆయనకి ఎట్లా తెలుస్తుంది? లిమిటేషన్. కానీ బైబిల్ అంటుంది దేవుడు ప్రతి ఒక్కరి చేతిని ముద్రించాడు, ప్రతి ఒక్కరి తల వెంట్రుకలు లెక్క పెట్టాడు, ప్రతి ఒక్కరిని ఎముకగా చేశాడు, ప్రతి ఒక్కరూ ఆయనకు ఎరుకే, ఆయనకు మరుగుగా ఉన్నవారు ఎవరు లేరు అని వాక్యం మాట్లాడుతుంది. 3వ మాట, పాపాన్ని బట్టి దేవుడు దూరమైపోతాడు అనుకోవడానికి వీల్లేదు. పాపం జనరల్గా బైబిల్ గ్రంథం ఏమంటుందంటే మీకు మీ దేవుడికి మధ్య మీ పాపాలు అడ్డుగా వచ్చాయి. పాపాలు అడ్డుగా వచ్చాయి అన్న మాట దగ్గర పాపిని చూడడు, పాపిని చూడలేడు అని అది నేచర్గా పరిశుద్ధత నేచర్గా రాయబడ్డ పాపి విషయంలో చూస్తాడు, పాపికి ఎట్లా తీర్పు తీర్చాలి అన్న మాట దగ్గర బైబిల్ చాలా స్పష్టంగా ఏదైన చోట్ల ఆదాము అవ్వ దేవుడు చెప్పిన మాటను అతిక్రమించి పండు తిన్నారు. దేవుడు రాలేదా? వచ్చాడు. అడగలేదా? అడిగాడు. తిన్నావా? అన్నాడు. బయట గెంటేశాడు. ఆకాను ఉండే పాపాన్ని దేవుడు చూశాడు. శపితమైన దాన్ని వారు గుడారాలు దాచుకున్నారు అన్నాడు. దావీదు ఎవరు చూస్తున్నారు, ఎవరికి తెలియదు అని చెప్పి బెసబాను తెచ్చేసుకున్నాడు, ఊరియాని చంపేశాడు, భర్తను చంపేశాడు, భార్యను తెచ్చేసుకున్నాడు, ఎవరికి తెలియదు అన్నట్టుగా మంచి ప్లాన్ వేసి చంపేశాడు. దేవుడు నాతాన్ని పంపించాడు. ఏమి, నేను చూడలేదు అనుకుంటున్నావా? నాకు తెలియదా? నీకు అర్థం కావట్లేదా? వెంటనే బోర్లు పడి నేను పాపం చేశాను. ఆయన తెలీదా? దావీదు బెసబాతో ఎట్లా ఉన్నాడు దేవుడికి తెలీదా? అననీయ సత్పీరాలు సగం దాచుకున్నారు, వచ్చారు పేతురు దగ్గర మాట్లాడుతున్నారు. ఎందుకే అమ్మారా? అవును, ఎందుకే అమ్మాం? నువ్వు చెప్తే తప్ప దేవుడు తెలీదా? నువ్వు నోరిప్పి ఇంతే అని చెప్తే అంతే అనుకుంటాడా దేవుడు? దేవుడు పాపాన్ని చూడడానికి ఆయన కన్నులు ఆయన ఇష్టపడ్డు, పాపిని చూడలేనంత పరిశుద్ధ కన్నులు కలిగిన దేవుడు అని పరిశుద్ధత కోసం మాట్లాడినా పాపాల్లో ప్రతి పాపాన్ని దేవుడు లెక్కలోకి తీసుకొస్తాడు. ప్రతి పాపాన్ని ప్రతి ఒక్కరి పాపాన్ని బట్టి ఇండివిజువల్గా తీర్పులోకి వెళ్తాము. కాబట్టి మన పాపం దగ్గర దేవుడు అక్కడికి రాడు, అక్కడ ఉండడు, అవి తెలియదు అనుకోవడానికి కూడా వీల్లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ప్రతి ఒక్కరి విషయంలో ఎరిగిన దేవుడు అన్న మాట దగ్గర చాలా విషయాలు ఉన్నాయి, మనం ముందుకు వెళ్దాం. దేవుడు ప్రతి ఒక్కరితోటి ఎట్లా ఉంటాడు అన్న మాట దగ్గర, అంటే ఇండివిజువల్గా ఈ కోట్లాది మంది ప్రజల్లో ప్రతి ఒక్కరు దేవుడు తెలుసా, ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తాడా, ప్రతి ఒక్కరి దేవుడు పట్టించుకుంటాడా అన్న మాటల దగ్గర బైబిల్లో ఎంత ఆశ్చర్యకరమైన మాటలు ఉన్నాయో, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాను కూడి ఉందరూ అక్కడ నేను వారి మధ్య ఉంటాను. ఈ మాట అర్థం చేసుకుందాం. షడ్రాకు, మాషాకు, అభిజ్ఞకు, ఆ ముగ్గురిని బబులోను రాజు పట్టుకొని విగ్రహానికి మొక్కలేదని చెప్పి అగ్నిగుండంలో వేసేసాడు. ఆశ్చర్యం, ముగ్గురిని వేస్తే నాలుగో వ్యక్తి కనబడతా ఉన్నాడు. బబులోను పారసీక అధిపతులందరూ పన్నాగం పన్ని దరేవేషు చేత శాసనం చేయించి దానియల్ని సింహాల గుహలో వేసేశారు. సింహాల గుహలో ఒక్క సింహం కూడా నోరు మెదపలేదు. దానియల్ అంటాడు, ఆయన తన దూతను అంపించి సింహాల నోర్లు ముయించాడు. సింహాల గుహలో ఒంటరిగా ఉన్న దానియలతోటి ఆయన ఉన్నాడు. షడ్రాకు, మేషాకు, అభిజ్ఞకులు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారితోటి ఆయన ఉన్నాడు. యోన చేప గర్భంలో తిమింగళ గర్భంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. తిమింగలం కడుపులో నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన విన్నాడు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. 139వ కీర్తన 16వ వచనం అంటాడు, నువ్వు గర్భములో, నేను గర్భములో పిండమ్మగా ఉండగా నీ కనులు నన్ను చూచాను. అమ్మ కడుపులో పిండమ్మగా ఉన్నప్పుడు చూడగలిగిన దేవుడు, చేప కడుపులో యోనా ఉన్నప్పుడు చూడగలిగిన దేవుడు, అగ్ని గంధకాల్లో షడ్రాకు మేషాకు అభిద్రుగులు ఉన్నప్పుడు వారితో ఉన్న దేవుడు, సింహాల గుహలో దానియేలుతో ఉన్న దేవుడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ఉందరు వారి మధ్య నేనుంటాను అన్న దేవుడు. యువదీకాలం ఆరాధనలో 411 మంది నాతో కలిపి లైన్లో కనెక్ట్ అయ్యాం. ఎవరెవరు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో దేవుడికి తెలియదా? తెలుసు. మేబీ కొంతమంది పేరుకి ముందు స్టార్లు పెట్టుకుని జాయిన్ అవుతూ ఉంటారు. ఎందుకు పెట్టుకుంటారో తెలియదు, కానీ దేవుడు మిమ్మల్ని స్టార్ లాగే దీవించాలి. కనబడాలి. ఎవరు కనబడాలి? కొన్ని ఎవరు కనబడవు, ఆయన తెలియదా? ఆయన తెలియదు. చాలాసార్లు భక్తి బొట్టులోను కట్టులోనూ కనబడతా ఉంటారు. తెల్ల చొక్కా బొట్టు పెట్టుకుంటే ఓ భక్తిపరుడు. నిజంగా భక్తిపడివేనా? భక్తిపడివేనా? తెల్ల సూటు లోపల నల్లటి హృదయం ఆయన తెలుసు. పైకి ఒక మాట లోపల ఒక చేష్ట ఆయన తెలుసు. ఆయనకు తెలుసు మనలో ప్రతి ఒక్కరిని ఎరిగిన దేవుడు, మన అంతరంగాలు ఎరిగిన దేవుడు, మన గమనాగమనాలు ఎరిగిన దేవుడు. ఆయన ఆయన మనలో ప్రతి ఒక్కరిని ఎరిగిన దేవుడు. గాడ్ ఈజ్ ఓమ్నిప్రెజెంట్. మత్తయి 28:18-19 ఇరవై వచనాల్లో ఇలా అన్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సమస్త జనులు అంటే ఎక్కడో అండమాన దీవుల్లో బతుకుతున్న వాళ్ళ మధ్యకి వెళ్ళి వాళ్ళని కూడా రక్షించండి. కొండ జాతి ప్రజల మధ్యకు వెళ్ళండి. జైల్లో ఖైదీల మధ్యకు వెళ్ళండి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల మధ్యకు వెళ్ళండి. ప్రాస్టిట్యూట్ హోమ్స్లోకి వెళ్ళండి. ఎయిడ్స్ హాస్పిటల్స్లోకి వెళ్ళండి. అన్ని చోట్లకి వెళ్ళండి. మీరు వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ శిష్యులు చేయండి అన్నాడు. అంటూ చివరి మాట ఏంటి, నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. నేను మీతో సదాకాలము ఉన్నాను. ఆయన ప్రతి ఒక్కరితో ఈ మాట అందమా. చాలామంది నేనేమైపోవాలి, నాకెవరు ఆధారం, నాకెవరు సహాయం, అట్లాగా మనం ఆలోచించడానికి 20 వచనం, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం. ఎంత బాగుందో, ఎప్పటిదాకా ఉంటాడు? ఈ సృష్టి అంతమయ్యే వరకు ఉంటాడు. ఇప్పుడు ఉంటాడు, ఎల్ల కాలాల్లో మీతో ఉంటాడు. మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మన తండ్రుల తరంతో ఆయన ఉన్నాడు, మన తరంతో ఆయన ఉన్నాడు, మన పిల్లల తరంతో ఆయన ఉంటాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉండు దేవుడు. కావున ప్రియులారా, ఆయన ఆయన తన ప్రజలతో ప్రత్యేక రీతిలో తన సన్నిధి నుంచే దేవుడు అని, సింహాల గుహ అయినా, చేప గర్భమైన, అగ్ని గంధకాలైనా, ఏ స్థలమైనా, ఏ ప్రాంతమైనా దేవుని ప్రజలతో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. బికాస్ హీఈస్ ఓమ్నిప్రెజెంట్. యెషయా గ్రంథం 43:2 వచనంలో మాట్లాడుతున్నాడు ఆయన. యెషయా గ్రంథం 43:2 మాట్లాడుతున్నాడు, నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. సముద్రాల్లో ఉంటాడా? ఉంటాడు. ఉంటాడా? ఉంటాడు. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీకు మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవనగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను. అంత ఆశ్చర్యకరంగా ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా నాన్న ఎంతకాలం ఉంటారు మనతోటి? పెళ్ళయ్యేదాకా. పిల్లలు ఎంతకాలం అంతా ఉంటారు? వాళ్ళకి పెళ్ళయ్యేదాకా. మనం కలిసి ఒకవేళ ఉండాలి అనుకుంటే ఎంత ఉంటాం? ఒక 60-70 సంవత్సరాలు. ఏ రిలేషన్ అయినా సరే టెంపరీ, లిమిటెడ్ రిలేషన్షిప్స్. కానీ దైవంతో మనకుండే బంధం, ఇప్పుడు దేవుడితో ఉంటాం, చస్తే మన ఆత్మ ఆయనతో పాటు సదాకాలము ఉంటాము. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం ఆయన గుడారంలో ఉంటాం, మనం ఆయన దేవుడు మనతో కాపురం ఉంటాడు, ఆయనతో మనం ఉంటాం. నేను ప్రాముఖ్యంగా మనలో ఉన్న స్పేస్ ఒక ఖాళీ, మన అంతరంగంలో ఒక ఖాళీ దేని కొరకు పరితపిస్తూ ఉంటుంది. మేబీ భార్యలు భర్తల పట్ల విపరీతమైన డిపెండెన్సీ, వాళ్ళుంటే చాలు పిల్లల మీద, ఎవరి మీదో పెట్టుకుంటాం మనం ఆ ప్రేమ ఆ మమకారం. కానీ బైబిల్ మాట్లాడుతూ ఉంది ఆయన సర్వకాలాలలో ఉండు దేవుడు, సదాకాలము ఉండు దేవుడు, యుగ సమాప్తి వరకు ఉండు దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు. నీ జననం దగ్గర, నీ మరణం దగ్గర, మరణం తర్వాత నీ జీవితంలో ఎల్లకాలం ఉండు దేవుడు. ఏ బంధమైనా దేవుడితో ఉన్న బంధం కంటే ఎక్కువ కాకూడదు. ఎవరో కూడా దేవుడికి నీకు మధ్యలోకి రావడానికి వీల్లేదు. గాడ్ మస్ట్ బి ఇన్ అవర్ సెంటర్ పార్ట్. దేవుడు మన జీవితానికి కేంద్రస్థానంలో ఉండాలి, కేంద్రస్థానంలో ఉండాలి. మనం ఎప్పటికీ ఓడిపో, సదాకాలం నేను మీతో ఉంటాను, ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ నేను ఉంటాను అన్నాడు. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను హెబ్రి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, నిన్ను విడువను ఎడబాయను, నెవర్ లీవ్స్ యూ అన్నాడు. విడువను ఎడబాయను అన్నాడు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. దేవుడు మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మనలో ఉంటానన్నాడు, మనము దేవాలయాలము అన్నాడు. 3వ అధ్యాయంలో కూడా మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దైవాత్మ మీలో నివసించుచున్నాడని ఎరగరా, మీలో ఉంటాను, మిమ్మల్ని టెంపుల్గా మారుస్తాను, మిమ్మల్ని ఆలయాలుగా మారుస్తాను, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను, సదాకాలం ఉంటాను, యుగాంతం వరకు ఉంటాను అంటున్నాడు. నీకు ఈ వాక్యం ఏమర్థమైందో తెలియదు, కానీ నేను ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రము నాతో ఉన్న దేవుడు, నాలో ఉండే దేవుడు, ఎల్లకాలం ఉండే దేవుడు, యుగ సమాప్తి వరకు ఉండే దేవుడు, మరణం వరకు ఉండే దేవుడు, మరణం ఆవలు కూడా నన్ను నడిపించడానికి నా దేవుడు ఈ ఓన్లీ ప్రజెంట్. సర్వ వ్యాప్తి అయిన దేవుడు, సర్వ కాలాల్లో ఉండే దేవుడు, సదా కాలం ఉండే దేవుడు, ఎల్లకాలం ఉండే దేవుడు అన్న ఈ వాక్యాల వెలుగులో మనం ఆయన మీద ఆధారపడదాం, ఆయన్ని ఆరాధిద్దాం. ఏకాంతంలో ఆయన ఉన్నాడు, బాహాటంలో మాత్రమే కాదు, రహస్యమందు కూడా ఆయన ఉన్నాడు అన్న స్పృహ, ఏ తప్పు, ఏ పాపం, ఏ మోసం, ఏ కీడు చేయడానికి వీలు లేకుండా పరిశుద్ధంగా మన చేతులు, పరిశుద్ధంగా మన తలంపులు, పరిశుద్ధంగా మన హృదయం ఉండడానికి ఈ సత్యం ఎంతైనా మనం బలపరుస్తుంది. ప్రభు ఈ మాటలు మన వినికిలో ఫలింపు చేయను గాక. ఆమేన్.